ಶ್ರೀ ಮಹಾಗಣಾಧಿಪತಯ ನಮಃ, ಶ್ರೀ ಗುರುಭ್ಯೋ ನಮಃ, ಶ್ರೀ ಮಹಾಸರಸ್ವತ್ಯ ನಮಃ. ನಮಃಶಿವಾಭ್ಯಾಂ ನವಯೌವನಾಭ್ಯಾಂ ಪರಸ್ಪರಾಶ್ಲಿಷ್ಟವಪುರುಧರಾಭ್ಯಾಂ ನಗೇಂದ್ರಕನ್ಯಾ ವೃಷಕೇತನಾಭ್ಯಾಂ ನಮೋ ನಮಃಶಂಕರ ಪಾರ್ವತೀಭ್ಯಾಂ. ఆది దంపతులకి భక్తితో నమస్కారం చేసుకుందాం. చూస్తూ ఉండగానే కార్తీక మాసంలో 16వ దివసంలోకి అడుగు పెట్టేశాం. 15 రోజులు గతించిపోయింది. అత్యంత పవిత్రమైన ఈ కార్తీక మాసాన్ని సద్వినియోగం చేసుకుంటూ ఏ విధంగా కార్తీక మాసంలో ప్రవర్తించాలో అలా ప్రవర్తిస్తూ భగవదారాధన చేస్తూ దీపారాధన చేస్తున్న భక్తులందరికీ అనేక శుభములు కలుగుగాక. చూసారా, ఈ సంవత్సరం కార్తీక మాసం మొదలు పెడదాం అనుకున్నంతలోనే 15 రోజులు అయిపోయి ఇంతే కాలం అలా గడిచిపోతూ ఉంటుంది. అందుకే వచ్చినప్పుడే ఆ కాలాన్ని మళ్ళీ జన్మ లేకుండా చేసుకోవడానికైనా వినియోగించాలి, లేదా ఉత్తమ జన్మ రావడానికైనా వినియోగించుకోవాలి. ఈ కార్తీక మాసాన్ని వ్యర్థం చేసుకుని ఏ జన్మెత్తుతామో తెలియనటువంటి నీతి జన్మల్లోకి వెళ్ళకూడదు. పునరపి జననం, పునరపి మరణం, పునరపి జనని జఠరే శయనం అని అందుకే ఆదిశంకరుడు అన్నాడు. నాస్తికవాదాలు చేసేవారు, ఈ కార్తీక దీపాలను నిరసించేవారు, భగవద్ ఆరాధన చేయనటువంటి వాళ్ళు మళ్ళీ మళ్ళీ క్రిమి కీటకాది జన్మములు ఎత్తి 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 కృంగి కృషించి నశించిపోతూ ఉంటారు. అందువల్ల ఈ కాలాన్ని సద్వినియోగం చేసుకుంటూ తెల్లవారుజామున లేవాలి, భక్తితో హరినామస్మరణం చేసుకుంటూ లేవాలి. లేచిన తర్వాత కాలకృత్యాదులు తీర్చుకుని పవిత్ర కార్తీక స్నానం చేయాలి. అవకాశం ఉన్నంత వరకు ఈ కాలంలో కార్తీక మాసంలో శిరస్నానం చేయటం చాలా మంచిది. మర్త్యునకు నిజేచ్ఛ చేయనగు రోగము పొందిన ఎప్పుడప్పనులని మార్కండేయ పురాణం చెబుతున్నది కనుక అనారోగ్యంతో ఉన్నటువంటి వాళ్ళు మాత్రం తలకి చేయక్కర్లేకుండా కంఠస్నానం చేస్తే చాలు. ఎందుకంటే శరీర అనారోగ్యం ఉన్నప్పుడు తనకి ఎలాగ ఆరోగ్యము సమకూరుస్తుందో అటువంటి స్నానం చేయాలట. ఆరోగ్యానికి తగిన స్నానం చేయాలి. శాస్త్రం వాళ్ళు అలాగే చెప్పాయి, పసివాళ్ళు ఒకళ్ళు, ముసలివాళ్ళు ఒకళ్ళు, అనారోగ్యవంతులు, ఇటువంటి వాళ్ళకి కార్తీక స్నానం శిరస్నానం అక్కర్లేదన్నాయి. ఆరోగ్యవంతులకి మాత్రం కొంచెం తలకి చేయగలిగే వయస్సు ఉన్నటువంటి వాళ్ళు చేసి తీరాలి. చేయవలసిన వారు చేయకపోయినా, చేయ తగని వారు చేసినా కూడా దోషమే. అలాగే ఉపవాసాలు కూడా అంతే. ఇప్పుడు ఈ కలియుగంలో చాలామందికి రకరకాల రోగాలు, ఈ లోపల మధుమేహం రోగం వంటి రోగాలు, దిక్కుమాలిన రోగాలతో పీడింపబడుతున్నటువంటి వాళ్ళు ఉన్నారు. అటువంటి వాళ్ళు కటిక ఉపవాసం చేస్తే ప్రమాదం కనుక అటువంటి వాళ్ళకి ఏమన్నారంటే, నాయన ఏదో ఒకటి ఎంతో కొంత తినే ఉపవాసం చెయ్యి, భగవద్ ఆరాధన చెయ్యి అన్నారు. శరీరాన్ని హింసించమని ఎక్కడ చెప్పలేదు శాస్త్రం. కాబట్టి వీలుని బట్టి కార్తీక స్నానం చెయ్యండి. తదనంతరం సంధ్యావందనాదులు అవి ఉన్నవాళ్ళు చేసుకోండి, లేదా యథాశక్తిగా గృహస్థాశ్రమంలో చేయవలసిన నిత్యకృత్యాలు చెయ్యండి. తన శక్తి వంచన లేకుండా భగవంతుని ఆరాధించడం ఒక అద్భుత ధర్మం. ఆ సృష్టికర్త అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడు మనకి ఈ శరీరం ఇచ్చాడు. ఆయనకి కృతజ్ఞతగా తపస్సు, దానం, స్నానం, ధర్మం ఇటువంటివి చేయవలసిందే. ఈరోజు ప్రత్యేకంగా దీపమహిమకి సంబంధించినటువంటి విశేషాలు తెలుసుకుందాం. అసలు కార్తీక మాసం అంటేనే దీప వైశిష్ట్యం కలిగిన మాసం. తప్పక దీపారాధన చేయాలి. దీపం వెలిగించినంత మాత్రం చేతనే పాపాలు పోతాయా అని పలికేటటువంటి నీచుల గురించి మనం ఎప్పుడు పరిగణనలోకి తీసుకోకూడదు. వాళ్ళ మాటలు వినద్దు. ఆ దౌర్భాగ్యుల యొక్క నాస్తికవాదంలో ఎప్పుడూ కొంప ఉంచుతాయి. అందుకే అసలు నాస్తికులతో స్నేహమే చేయొద్దన్నాడండి బాబు. గుణనిధి లాంటి వాళ్ళ కథలో చెప్పారు, చెలిమి వాటించు నాస్తికులతో, ఆ దుర్మార్గులు నాస్తికులతో స్నేహం చేస్తారట. అటువంటి వాళ్ళకి లేనిపోయిన కష్టాలు వచ్చి పడతాయి, నీచమైన లక్షణాలు వస్తాయి. నాస్తికులు తాము చెడి 10 మందిని చెడగొడతారు వాళ్ళకి. అటువంటి వారికి యహము ఉండదు, పరమ ఉండదు. మేము ఏమీ లేకుండా ఇష్టవుతున్నట్టు తిరుగుతాం, మాకేం వచ్చింది నష్టం అంటారేమో, అది తాత్కాలికం. ఎప్పటికైనా సరే ఈ నాస్తికవాదులకి తగిన శిక్ష ఎప్పుడొకప్పుడు పడుతూనే ఉంటుంది. అది పక్కన పెడదాం కాసేపు. మనం ఈ కార్తీక మాసంలో ధ్వజస్తంభం దగ్గర దీపం పెట్టడం చాలా మంచిది. ధ్వజస్తంభం దగ్గర దీపం పెట్టే అవకాశం లేనటువంటి వాళ్ళు ఇంటి దగ్గర ఉన్న శివలింగం దగ్గరనే పెట్టండి. కొన్ని కొన్ని ఆలయాలలో మనము స్వయముగా ఈశ్వరుణ్ణి ముట్టుకుని అభిషేకం చేసుకునే అవకాశాలు ఉంటాయి. కొన్ని ఆలయాల్లోకి ఎవరినైనా ప్రవేశాన్ని ఇస్తారు. కొన్ని ఆలయాల్లోకి ప్రవేశించే అర్హత ఇప్పటికే ఉన్నది. శ్రీశైలంలో జనం ఎక్కువైపోతే తప్ప, లేకపోతే అందరూ వెళ్ళి శివలింగాన్ని ముట్టుకుంటారు. అలాగే చాలా ఆలయాలు ఉన్నాయి. ముఖ్యంగా ఉత్తర భారతంలో ఆలయంలో ప్రతి వ్యక్తి ప్రవేశిస్తాడు. అక్కడ తప్పనిసరిగా భగవద్ దర్శనం చేసుకుంటాడు, స్వయంగా తాగుతాడు, అభిషేకం చేసుకుంటాడు. కొన్ని ఆలయాల్లో ధ్వజస్తంభ ప్రతిష్ట ఉండి ఏదో కారణం చేత నియమం కలిగినటువంటి ఉంటాయి, అటువంటి వాటిలోకి మాత్రం మనం లోపలికి వెళ్ళలేము. అటువంటి వాళ్ళు బయటే దీపం పెట్టుకోవాలి. ఒకవేళ ఈశ్వర సన్నిధానానికి వెళ్ళే అవకాశం ఉంటే మాత్రం స్వయంగా అభిషేకం చేసుకోవడం మంచిది, అక్కడే దీపం పెట్టుకోవడం ఇంకా మంచిదన్నమాట. చెప్పాను కదా, అవన్నీ వారి వారి అవకాశాలు బట్టి చేసుకోవాలి. ఉసిరి చెట్టు దగ్గర దీపం పెట్టడం ఇంకా మంచిది. ఆవునేతితో దీపం అత్యంత పవిత్రం. అది దొరకనప్పుడు అవిసె నూనె పెట్టమన్నారు. నువ్వుల నూనె కూడా చాలా మంచిది. ఆవునేతిలో ఈ నువ్వుల నూనె వంటివి కొంచెం కలిపితే, లేదా ఆవునే కొంచెం ఈ నువ్వుల నూనె వంటి వాటిలో కలిపినా, ఈ రెండూ కలిసినటువంటి తైలం మరింత పవిత్రమైనది. సోమవారాలు చాలా గొప్పవి కార్తీక మాసంలో. ఒక్కొక్కసారి మన అదృష్టాన్ని బట్టి, సాధారణంగా కార్తీక మాసంలో 4 సోమవారాలు ఉంటాయి. ఒక్కోసారి సోమవారము లేకపోతే ఆదివారము ప్రారంభమైంది అనుకోండి కార్తీక మాసం, అటువంటి మాసంలో 5 సోమవారాలు కూడా వస్తాయి. ఈ 5 సోమవారాలు ఉపవాసం ఉండగలిగితే చాలా మంచిది. అసలు కార్తీక మాసం నెల్లాళ్ళు ఉపవాసం ఉండి నక్తవ్రతం చేశారో వాళ్ళు అదృష్టవంతులు. కానీ అందరికీ అవకాశం ఉండదు, శరీరం సహకరించదు, ఉద్యోగాల్లో హడావిడిగా తలమున్కలై పరిగెత్తేటటువంటి వాళ్ళు సూర్యోదయం నుండి సూర్యాస్తమయం వరకు కూడా ఏమీ తినకుండా ఉండలేరు. సూర్యోదయం నుండి సూర్యాస్తమయం వరకు ఏమీ తినకుండా ఉంటే కొందరికి శరీరం సహకరించదు. అటువంటి వాళ్ళని కనీసం ఈ 5 కార్తీక సోమవారాలు లేదా 4 కార్తీక సోమవారాలు ఉపవాసం ఉండమన్నారు. ఇన్ని సోమవారాలు ఉంటే ఇంక చాలా మంచిది. అది లేకపోయినా కనీసం ఒక్క కార్తీక సోమవారమైనా ఉపవాసం ఉండండి. జన్మానికో శివరాత్రిలాగా జన్మంలో ఒక మాసంలో అయినా, ఆ మాసంలో కార్తీక మాసంలో ఒక సోమవారమైనా ఉపవాసం ఉండండి, చాలా శుభం కలుగుతుంది. ఇక దీపాలు అయితే అన్ని రోజులు దీపాలు పెట్టండి, లేదా కనీసం సోమవారమైనా దీపం పెట్టండి. ముఖ్యంగా సోమవారం నాడు ఉదయం పూట సహజంగా ఎక్కువ కాలాలు 7:30 నుండి 9 దాకా రాహుకాలం ఉంటుంది. ఈ సూర్యోదయ సూర్యాస్తమయాలను బట్టి కొంచెం అటు ఇటు అవ్వచ్చు, కానీ మొత్తం మీద కార్తీక మాసంలో సాధారణమైన అన్ని మాసాల్లోనూ కూడా 7:30 నుంచి 9 దాకా రాహుకాలం ఉంటుంది. నేను చెప్పాగా సూర్యోదయ సూర్యాస్తమయాలను దృష్టిలో పెట్టుకుని కొంచెం రాహుకాలం అటు ఇటు మారతే మారవచ్చు కాక. అదంతా పంచాంగకర్తల్ని బట్టి చూడండి, పంచాంగంలో చూసుకోండి. ఈ పూట రాహుకాలం ఎక్కడి నుంచి ఎక్కడి దాకా ఉందో చూసుకోండి. ఈ రాహుకాల సమయంలో ఈశ్వరుడికి అభిషేకం చాలా మంచిది. ఈశ్వరాభిషేకం చేస్తే సందేహం లేకుండా సకల శుభాలు కలుగుతాయి, ఇక్కడికి దారిద్ర్యములు తొలగిపోతాయి. ఆ సమయములో కనుక శివ సన్నిధానంలో ఈ కార్తీక మాసంలో దీపం వెలిగిస్తే మహాఫలితం పొందుతాడు. దివ్యక్షేత్రాలలో, శ్రీశైలం వంటి క్షేత్రాలలో అనేక సంవత్సరముల పాటు దీపములు వెలిగించి అన్నదానాలు చేసిన ఫలితం పొందుతారు. కాశీ వంటి క్షేత్రంలో చాలా కాలం నివసించినటువంటి పుణ్యం పొందుతారు. ఇవన్నీ అమోఘ ఫలితాలు ఇస్తాయన్నమాట. కాబట్టి దీపం తప్పక వెలిగించండి, అభిషేకం చేయండి. కనీసం ఒక కార్తీక సోమవారమైనా ఉపవాసం ఉండండి. ఇక దానం తప్పక దాన ధర్మాలు చేయవలసిందే. ఈరోజు నెయ్యి దానం చేయటం చాలా మంచిది. తాంబూలం, మంచి లేతగా ఉన్న తమలపాకులు, వక్కలు, కొద్దిగా సున్నము లేదా ముత్యాల భస్మము, అందులో యాలకులు, లవంగాలు ఇలాంటివన్నీ పెట్టి, అరటిపళ్ళు కానీ ఇంకేదైనా తోచిన పండు కానీ 1-2 పెట్టి యథాశక్తిగా దక్షిణతో, తనకి తోచిన దక్షిణతో, తన శక్తిని మించకుండా ఉన్నటువంటి దక్షిణతో మహానుభావులకి దానం చేయటం చాలా మంచిది. ఈ తాంబూల దానం వల్ల ఐశ్వర్యం కలుగుతుంది, మంచి పదవులు వస్తాయి. పూర్వం చక్రవర్తి యోగం అనేవారు దాన్ని. అంటే ఏదో పూర్వంలో మహారాజులై సింహాసనాల మీద కూర్చుంటారని కాదు, రాజయోగం అంటే అధికారం వస్తుంది, మంచి పదవులు వస్తాయి, లేదా ఒక అపూర్వమైన సంపద వస్తుంది, కీర్తి వస్తుంది. అసలు కీర్తి కంటే గొప్ప పదం ఏముందండి? కీర్తితో ఏదైనా సాధించవచ్చు. ఇవన్నీ ఈ కార్తీక మాసంలో మనం పొందవచ్చు. అసత్యాలు ఆడడం, నీచులతో తిరగడం ఇటువంటివి అస్సలు మంచిది కాదు ఈ కాలంలో. పదే పదే తాగకూడని పదార్థాలు తాగకూడదు. అసలు సహజంగానే నిషిద్ధ పదార్థాలు కొన్ని తాగకూడదు, మద్యపానం లాంటివి అవిని ఈ ఉపవాసాలు ఉన్నప్పుడు అసలు తాగకూడదు. ఈరోజు వినవలసిన కార్తీక పురాణ కథ ఒకటి చెబుతాను, వినండి. ఇది దీపమహిమ, కార్తీక దీపమహిమ. పూర్వం మతంగుడు అని ఒక మహర్షి ఉన్నాడు, చాలా గొప్పవాడు ఆయన. ఎంతో శ్రద్ధతో భగవంతుడి గురించి తపస్సు చేసినవాడు ఆయన. తపస్సు అంటే ఇంద్రియ నిగ్రహం, తీర్థస్నానం, శమధమ సద్గుణాలు కలిగి ఉండడం, పరులకి అపకారం చేయకపోవటం, ఇవన్నీ తపస్సులో భాగాలు. ఇటువంటి తపస్సులు ఎన్నో చేసిన పుణ్యాత్ముడు. ఆయనకి తీర్థయాత్రలు అంటే చాలా ఇష్టం. తీర్థయాత్రలు భక్తి శ్రద్ధలతో చేసిన వారు, అందులో ముఖ్యంగా కాలినడకన తీర్థయాత్రలకు వెళ్ళినటువంటి వారు సకల శుభాలు పొందుతారని పెద్దలు చెప్పారు. అందుకే పూర్వం నారదుడు తీర్థయాత్రలు చేశాడని మనం కాశీఖండంలో విన్నాం. వశిష్ఠాదులు తీర్థయాత్రలు చేశారు, విశ్వామిత్రుడు చేశాడు, ఇంకా వ్యాసుడైతే చెప్పక్కర్లేదు. క్రమమున తీర్థయాత్రకు ధరాతలమందఖిలంబు దృక్కి భావము భవభక్తి యుక్తముగా వచ్చితి కాశీకి పుణ్యరాశికి అని అంటాడు ఆయన. అలాగే ఈ మతంగుడు కూడా కొంతమంది మహానుభావులైన ఋషులను, శిష్యులను, జ్ఞానులను వెంట పెట్టుకుని మహోత్సాహంతో కాలినడకన తీర్థయాత్రలు చేస్తూ చేస్తూ కార్తీక మాస సమయానికి ఒక అడవి చేరాడు. ఆ అడవికి దగ్గరలో నది ఒకటి ప్రవహిస్తున్నది. ఇక కార్తీక మాసం వస్తోంది, ఈ కాలంలో మనం ఈ నదికి దగ్గరలో ఉన్నాం. ఈ నదీ తీరంలో ఉన్న అరణ్యంలో ఒక అద్భుతమైన ఆలయం ఉంది. ఈ అత్యంత ప్రాచీన శివాలయం దగ్గరే కార్తీక మాసాన్ని గడుపుదాం. నదిలో స్నానం చేసి శివాలయంలో యథాశక్తిగా అర్చనలు చేసి అభిషేకాలు చేద్దాం, చుట్టుపక్కల వాళ్ళకి కార్తీక పురాణం చెబుదాం, ఇక్కడే దీపారాధన చేద్దాం అని నిర్ణయించుకున్నారు మతంగుడు, ఆయన శిష్యులు, ఆయన మిత్రులు కూడా. వారు అక్కడ శివాలయంలో మకాం పెట్టారు. చుట్టుపక్కల ఉన్న పల్లెటూళ్ళ వాళ్ళందరికీ వీళ్ళు వచ్చినట్టు తెలిసి కార్తీక వ్రతం చేయడానికి కావలసిన వస్తువులన్నీ వారు సమకూర్చారు. దీపారాధన సామాగ్రి, వాళ్ళేదో స్వయం పాకం వండుకొని రాత్రిపూట నక్త భోజనం చేయడానికి అవకాశమైనటువంటివి అటువంటి స్వయం పాకం ఇచ్చారన్నమాట. వండుకోవడానికి కావలసిన కట్టెలు, నిప్పు అన్నీ ఇచ్చారు. ఈ మహాత్ములు ప్రతిదినము లేచి తమతో పాటు వచ్చే భక్తుల్ని వెంట పెట్టుకుని సంకల్పం తాము చెప్పుకుని వారి చేత చెప్పించి నదీ స్నానం చేసేవారు. అనంతరం శివాలయానికి వచ్చి అదంతా శుభ్రం చేసి అభిషేకాదులు చేసుకునేవారు. ఆపై అక్కడే చేయవలసిన అర్చనలు పూర్తయ్యాక, నివేదనలు అయ్యాక కార్తీక పురాణం చెప్పేవారు. కార్తీక మాస వైశిష్ట్యములకు సంబంధించిన కథలు చెప్పేవారు. ఇవన్నీ అయిపోయిన తర్వాత సాయం సంధ్యా సమయానికి ముందు కొంచెం వంటవి చేసుకుని మళ్ళీ ప్రదోషకాలంలో శివుడికి అర్చన చేసుకుని ఈ నివేదన, తాము వండుకున్న నివేదన స్వామికి సమర్పించి తదనంతరం కార్తీక దీపం వెలిగించి అప్పుడు నక్షత్ర దర్శనానంతరం భోంచేసేవారు. ఆ శివాలయం దగ్గర ధ్వజస్తంభం లేదు. ఓసారి వాళ్ళకి అనిపించింది, ఒక ధ్వజస్తంభం మనమే ఎందుకు పెట్టకూడదు, ధ్వజస్తంభం మీద దీపం పెడితే చాలా పుణ్యమని, అనేక లాభాలు ఉంటాయని పెద్దలు చెప్పారు కదా. ధ్వజస్తంభం పెట్టడానికి ఎవరి శక్తిని పెట్టి వాళ్ళే పెట్టవచ్చు కదా అనుకున్నారు. ఇలా ఉండగా వాళ్ళ అదృష్టం బాగుండి, కార్తీక పూర్ణిమ వచ్చింది. ఎప్పుడైనా ధ్వజస్తంభం పెట్టవచ్చు, పూర్ణిమ నాడు పెడితే మరీ మంచిదట. ఏమంటే ఒక విషయం చెప్పాలంటే, ధ్వజస్తంభం పెట్టడానికి ఈ మూఢములు మాసములు ఇవేం అక్కర్ల, కార్తీక మాసంలో పూర్ణిమ వచ్చినప్పుడు మన అదృష్టం బాగుంటే ఒక స్తంభం తెచ్చిపెట్టేమన్నారు అంతే. ఎందుకంటే ఈ కార్తీక వైభవంలో చెప్పారు వాళ్ళు, కార్తీక మాసంలో పూర్ణిమ నాడు ముందు రోజే ఓ స్తంభం తెచ్చి అక్కడ తెచ్చారని. కాబట్టి ఆ కాలంలో ఒకవేళ మూఢం ఉందేమోనండి, లేకపోతే ఏదో కర్తరి ఉందండి, అప్పుడు పెట్టచ్చా, ఇవన్నీ పిచ్చి ప్రశ్నలు. ఆలయం ఎప్పుడూ ఉంది అక్కడ. ఆలయం దగ్గర ధ్వజస్తంభం కార్తీక మాసంలో వర్జ్యంతో, దుర్ముహూర్తంతో కూడా సంబంధం లేకుండా పెట్టవచ్చు. అది ఎవరికైనా ఉపకారం చేస్తుంది. అందుకే వాళ్ళు ఏం చేశారు, మనమే ఒక చెట్టు నరికి తెచ్చి శివుడికి ఎదురుగుండా గొయ్యి తవ్వి అందులో పెట్టి పాతి పెట్టి దానిపైన ఒక తాడు కట్టి కదా వేళ్లాడగట్టి, ఈ మట్టి పాత్ర కానీ వాళ్ళ దగ్గర ఆ కాలంలో ఎత్తడి పాత్రలు ఉండేవి, ఈ పాత్రలో దీపారాధన చేసుకుందాం, కార్తీక దీపం, ఆకాశీ దీపం వెలిగించుకుందాం, ధ్వజస్తంభంపై ఉండేటటువంటి దీపం మనం వెలిగిద్దాం అనుకున్నారు. వాళ్ళంతా కష్టపడ్డారు, ఊరి వారి సహకారం తీసుకున్నారు, గొడ్డళ్ళు అవి పట్టుకెళ్ళారు, కొంచెం నిటారుగా పొడువుగా ఉండి పక్కన కొమ్మలు ముచ్చికలు ముళ్ళు లేనటువంటి ఒక చెట్టు పట్టుకొచ్చారు, మంచి చెట్టు నరికి తీసుకొచ్చారు. పూర్ణిమ నాడు ప్రొద్దుటే లేచి స్నానం చేసి ఈ భక్తుల సహకారంతో శివుడికి ఎదురుగుండా, ఆలయానికి ఎదురుగుండా ఉన్న గోతిలో ఈ ధ్వజస్తంభం నిలబెట్టారు. శక్తి వంచన లేకుండా అర్చన చేశారు. ఇక కాసేపు ఉన్నాక మధ్యాహ్న సమయంలో పైకి ఓ తాడు సహాయంతో కుంది ఎక్కించి అందులో చెయ్యవలసినటువంటి ప్రోక్షణలు అవి చేసుకున్నారు. సాయం సంధ్యా సమయం అవడానికి ముందే స్నానం చేశారు. ఆ పైరు పెట్టినటువంటి ప్రభతి కిందకి దింపారు, అందులో ఆవు నెయ్యి వేశారు. మంచి లావైన ఒత్తి వేయాలి ఇప్పుడు కార్తీక మాసంలో, అలాంటి లావైన ఒత్తి వేశారు. దీపం వెలిగించి ఆ దీపాన్ని తాడు సహకారంతో అలా పైకి ఎక్కించారో లేదో క్షణంలో పెళ్ళ పెళ్ళ శబ్దంతో ఆ ధ్వజస్తంభం కోసం పెట్టినటువంటి చెట్టు మాను ముక్కలు ముక్కలే కింద పడిపోయింది, చిన్న చిన్న ముక్కలైపోయి ఎవరికి ఏ ప్రమాదం లేకుండా. దీపం కూడా విచిత్రంగా నేల మీద పడింది, అది పగలలేదు ఆరలేదు. అందరూ తెల్లబోతూ ఉండగా ఈ ముక్కలైపోయిన చెట్టులోంచి ఒక దివ్య పురుషుడు బయటకు వచ్చాడు. వాడిని చూచి వీళ్ళంతా తెల్లబోయి, నాయన నువ్వెవరెవరా బాబు, చెట్టు రూపంలో ఉన్నవాడివి, ఇలా ఎలా అయ్యావు, అసలు చెట్టు ఎందుకు అయ్యావు అన్నారట. అప్పుడు ఆయన, నేను పూర్వకాలంలో మంచి కోటీశ్వరుణ్ణండి, ఐశ్వర్యవంతుణ్ణి, ఐశ్వర్యం వల్ల మదం పెరిగింది, పైగా చదువుకున్నాను, చదువుకోవడం వల్ల నాస్తికవాదం పెరిగింది, అసలు కార్తీక మాసం లేదు, కార్తీక పురాణాలు లేవని నోటికొచ్చినట్టు వాగాను, దీపారాధనలు వద్దన్నాను, ఆవుల్ని తిట్టాను, బ్రాహ్మణోత్తములు తిట్టాను, పురాణాల్లో ఎన్నో పాత్రలు తిట్టాను, అసలు రామాయణంలో ఉత్తరకాండమే లేదు పొమ్మన్నాను, నా నోటికొచ్చినట్టు వాగాను, గ్రహణాలు లేవు, ఇంకోటి లేవు, ఆ సభ్యలో నోటికొచ్చినట్టు తినండి అన్నాను, దాన ధర్మాలు చేయలేదు, నా దగ్గరికి ఎవరైనా వస్తే సింహాసనం లాంటి ఆసనం మీద కూర్చుని కాళ్ళు నిగడదన్ని అహంకారంతో ఒరే రండిరా అని పిలిచి నా కాళ్ళకి నమస్కారం చేయించుకున్నాను. ఎవడైనా నా మాట వినకపోతే పండితుడైనా సరే కొరడాతో భటుల చేత కొట్టించేవాడిని. దాంతో నా దగ్గరికి బ్రాహ్మణులు హడిలిపోయి వచ్చేవారు కాదు. దురహంకారంతో ప్రవర్తించాను, పిల్లికి కూడా బెచ్చం పెట్టలేదు. సాధారణంగా ఇంగిలి మెతుకులు ఉంటాయే, కుళ్ళిపోయిన మెతుకులు, ఇంత పిల్లికి పారేస్తారు, అవి కూడా చేయలేదు నేను. కోట్లు కోట్లు ఆస్తి కూడా పెట్టాను, కానీ ఏనాడు చిరిగిపోయిన కోటు కూడా దానం చేయని పాపాత్మని. ఇంట్లో పెళ్ళాం బిడ్డలు మొత్తుకునేవారు అన్నమాట, తల మొత్తుకుని, ఏమండి ఇంత ఆస్తి ఉంది, ఒక్క ధర్మకార్యం చేయరు, భగవదారాధన లేదు, ఏమైపోతారు ఆలోచించండి అంటే వాళ్ళని తిట్టేవాడిని. డబ్బు సంపాదించడం గొప్ప, అది ఖర్చు పెట్టకుండా దాచడమే గొప్ప అనేవాడిని. ఇలా చాలా కాలం గడిపాను, నోటితో ఉచ్చరించటానికి వీలు కాని పాపాలు చేశాను, అన్న భార్యను కూడా చెరబట్టి ఎత్తుకుపోయాను. ఈ పాపాలు చేసి చేసేసి ఎవరికైనా కాలం తప్పదు కదా, మృత్యుకాలం వచ్చింది నాకు. ఘోరమైన రోగాలు వచ్చాయి నాకు, ఆ రోగాలతో తీసుకొని తీసుకొని మంచం మీద పడి మలమూత్రాలు విసర్జిస్తున్న మంచం మీదే పడుకుని కదల్లేక తిండి పెట్టేవాడు లేక నా పెళ్ళాం బిడ్డలు కూడా నా ముఖం చూడక అలమటించి చచ్చాను. చచ్చిన తర్వాత నరకానికి పోయాను, ఎన్నో శిక్షలు అనుభవించాను, అనుభవించి అనుభవించి చివరికి కుళ్ళి కురిసించిపోయి ఆ తర్వాత భూమి మీద రకరకాల జన్మలు ఎత్తాను. అయ్యో ఆ జన్మలను తలుచుకుంటే భయం వేస్తుంది నాకు, అవన్నీ ఇప్పుడు నాకు గుర్తొస్తున్నాయి. చివరికి అడవిలో చెట్టై పుట్టాను, చెట్లు కూడా అవి కూడా మానవ జన్మలాంటి జన్మలేనండి, అవి కదలలేనటువంటి జన్మలు అన్నమాట. అందుకే మానవులు వరుసగా చెట్లగా కొండలు మొదలైనటువంటి కథలు లేనటువంటి అనమాట, అచనములు అంటారు, అవిగా పుడతారు, చీమలు దాములు వంటి జన్మలు ఎత్తుతారు, కోడిగుడ్లు మొదలైనటువంటి గుడ్ల నుంచి పుట్టే జన్మలు ఎత్తుతారు. వరసగా చెప్పాను, చాలాసార్లు చెప్పానుగా మీకు, అండజములు, శ్వేదజములు, ఉద్భిజములు, జరాయుజములు. అండజములు అంటే గుడ్ల నుంచి పుట్టేటటువంటి అనమాట, ముందు గుడ్డు, గుడ్డు తర్వాత అందులో చెప్పాములు మొదలైనవి అనమాట. చెమట నుంచి పుట్టే పేలు, కురుపుల్లో ఉండే బ్యాక్టీరియా, ఇవన్నీ కూడా శ్వేదజములు. ఉద్భిజములు అంటే మొక్కలు మొదలైనవి అనమాట, విత్తనములు భూమిలోకి వెళ్ళి నీళ్ల వల్ల తడిసి నాని పైకి పుచ్చేటటువంటివి. ఇంకా జరాయుజములు అంటే తల్లి కడుపులో ప్రవేశించి పుట్టే మానవులు, ఈ గేదెలు, ఆవులు మొదలైనవి. ఈ నాలుగు రకాల జన్మలు ఎత్తెత్తి చివరికి ఈ చెట్టు అయి పుట్టాను నేను. చెట్టుగా ఉన్న నన్ను నరిగి పట్టుకొచ్చి కార్తీక మాసంలో పూర్ణిమ నాడు ఇక్కడ శివుడికి ఎదురుకుండా మీరు నిలబెట్టారు, దీని మీద ఆకాశ దీపం పెట్టారు, శివశివ శివశివ అంటూ పరమ పవిత్రమైన కార్తీక దీపం ఈ స్తంభం మీదకి రాగానే నా పూర్వపాపాలు నశించిపోయాయి. కార్తీక దీప మహాపుణ్యం వల్ల ఈ చెట్టుగా ఉన్న నేను ముక్కలు ఈ కింద పడి ఈ దేవజన్మెత్తాను, ఇది మీరు నాకు చేసిన ఉపకారం అని వారికి నమస్కరిస్తే వాళ్ళు ఆశ్చర్యపోయి చూశారా భక్తులారా అనుకున్నారట. అప్పుడు మతం కూడా అన్నాడు, భక్తులారా కార్తీక మాసంలో దీపమే అంత గొప్పది, అటువంటిది కార్తీక మాసంలో స్తంభ దీపం పెట్టడం వల్ల స్తంభమే పవిత్రమైందంటే శివుడి సన్నిధానంలో ఆలయాలలో ఎక్కడైనా చెట్ల దగ్గర పెట్టినటువంటి వాళ్ళు ఎన్ని లాభాలు పొందుతారో ఆలోచించండి, కాబట్టి కార్తీక దీపాలు వెలిగించండి అని అందరికీ చెప్పాడు, అందరూ అలా చేశారు. ఈ కథ ద్వారా మనం విషయం తెలుసుకుని దీప
మహిమ తెలుసుకుని దీపాలు వెలిగించండి, దీపదానాలు చేయండి, స్వయంపాకం వంటివి దానం చేయండి, దానివల్ల వచ్చే ఫలితాలు పొందండి.